ಸೌಂದರ್ಯಸಾರ ಸರ್ವಸ್ವಂ ಮಂದಸ್ಮಿತ ಮನೋಹರಂ ಒಂದಾರು ಜನಮಂದಾರಂ ವಂದೇ ಸಾಯಿ ಮಹೇಶ್ವರಂ ತುರ್ಯಾತೀತ ಪದಸ್ಥಿತಾಂ ಸ ಕರುಣಂ ಜ್ಞಾನಾಗ್ನಿಶೈಲಸ್ಥಿತಾಂ ಮಜ್ಜನ್ಮಾಂತರ ಪುಣ್ಯಪಾಕವಶತ್ಪ್ರಾಪ್ತಂ ಸದ್ಗುರುಂ ಸಚ್ಚ ಸಾಯೀಶ್ವರಂ ಆಲಂಬೇನ ವಿಹೀನಂ ವ್ಯೋಮಾಭಂ ಪರಿಪೂರ್ಣಂ ನಿಶ್ಶಬ್ದಂ ಗುರುರೂಪಂ ತದ್ಬ್ರಹ್ಮಸ್ಫುರತಾನ್ವೇ ಪರಮ ಮಾಹೇಶ್ವರ ಸ್ವರೂಪುಡು ಸಚ್ಚಿದಾನಂದ ಗುರುಮೂರ್ತಿಯನ ಭಗವಾನ್ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಾಲಕು ಅನೇಕಾನೇಕ ನಮಸ್ಕೃತಿಲು ಸಮರ್ಪಿಸ್ತು ಈ ದಿವ್ಯ ಗಾಥ ಈ ಭಾಗವತಂ ಅಂತಾ ಕೂಡ ವೇದವ್ಯಾಸಲ ವಾರು ಶುಕದೇವುಡಿಕಿ ಚೆಪ್ಪಾಡು ಕೊಡುಕು ಆಯನ ಶುಕ ಮಹರ್ಷಿ ಶುಕಾವಧೂತ ಶುಕದೇವುಡು ಅಯಿನಟುವಂಟಿ ఒక పూర్ణ జ్ఞాన జీవన్ముక్తుడైనటువంటి ఒక అవధూతకి చెప్పాడు. చెబితే తండ్రి స్వయంగా చెప్పగా శుకదేవుడు పరీక్షిణ్ మహారాజుకి చెప్పాడు. సన్నివేశం కూడా ఎటువంటిదంటే పరీక్షిణ్ మహారాజు శాపవశాత్తు 7 రోజులలో తన శరీరాన్ని వదిలిపెడతాడు అని తెలుసుకుని ఈ 7 రోజుల్లో నేనేం చెయ్యాలి, ఆస్తులు పంచుకోవాలా, వీరునామాలు రాయాలా అని కాకుండా జనమేజయుడికి పట్టాభిషేకం చేసేసి మృత్యువు సత్యము తథ్యము అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వింటే భాగవతుడైనటువంటి పరమాత్మ యొక్క కథ వినాలి అని అనుకున్నప్పుడు మరి అటువంటి వాడికి అటువంటి సంకల్పం కలిగి విరాగిగా ఉన్నటువంటి పరీక్షిణ్ మహారాజుకి బోధ చేయటానికి సాక్షాత్తు శుకదేవుడే వచ్చాడు. ఇది ఒక అద్భుత సన్నివేశం. పరీక్షిణ్ మహారాజుకు ఒక చిన్న డౌట్ వచ్చింది, ఈ శుకదేవుడు ఏ ఇంటికి వెళ్ళినా గోవు దగ్గర పాలు పితికే సమయం ఎంత పడుతుందో అంత సమయం మాత్రమే ఆ గృహస్థు ఇంట ఉంటాడే, మరి భాగవతం అంతా 3 నిమిషాలు 5 నిమిషాలు 9 నిమిషాలు చెప్పగలడా, ఉంటాడా నా దగ్గర అనుకుని వచ్చినట్టు వస్తే శుకదేవుడికి కావలసింది కూడా ఒక ఉత్తమ శ్రోత కావాలి. ఉత్తమ శ్రోత లేకపోతే అంతా కంఠశోషే, కాలక్షేపమే, మన టైము వాళ్ళ టైము పాడు చేయటమే. అలా చేయకూడదు. ఎందుకంటే స్వామి కుల్వంత్ హాల్లో ఒకసారి ఎంతమంది ఉన్నారు హాల్లో అని అడిగితే ఎన్నడూ అడగని స్వామి ఇలా అడిగారే ఇంటి వేళ అని ఒక ఆయన వరసలు లెక్కబెట్టి ఇంటూ వేశారు. వేసి ఇంతమంది ఉన్నారు అని చెప్పుకొచ్చాడు. చెప్పగానే స్వామి ఆ మిగతా నంబరు కూడా పూర్తి చేశారు. ఏదో 48,000 ఉన్నారు స్వామి అంటే 48,872 మంది ఉన్నారు చూసిరా మళ్ళీ అన్నారు. వెళితే 872 మంది ఉన్నారు. అది విచిత్రం. అప్పుడు స్వామి ఒక మాట అన్నారు, 48,872 మంది ఎంతసేపటి నుంచి ఉన్నారు అని అడిగారు. ఓ గంట అయింది స్వామి వచ్చి అన్నారు. అంటే 48,872 గంటల మానవ శక్తి అక్కడ కూర్చొని ఉన్నది, గమనించుకోండి. ఆవరణంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం అంతా ఉన్నాం, మనం 1 గంట నుంచి ఉన్నాం. ఇన్ని గంటల మానవ శక్తి, మన ఆలోచనలు స్వామి చుట్టూ తిరుగుతున్నటువంటివి అన్నీ ఇక్కడ ఉన్నాయి గనక స్వామి ఆవరణంలో మన మనస్సు స్వామి అధీనంలో ఉంటుంది. ఇక్కడ మన ప్రమేయం కానీ, మన ప్రజ్ఞ కానీ, మన ప్రతిభ కానీ, మన పాండిత్యం కానీ ఇక్కడ ఏమీ పనికొచ్చేవి లేవు. ఇక్కడ రాణించేది, శోభించేది, వెలిగేది, వెలిగించేది ఏది అంటే పరమాత్మ యొక్క సంకల్పమే, ఆయన దివ్యశక్తే. కనుక శుకదేవుడు పరీక్షిణ్ మహారాజుకి భాగవతం పూర్ణంగా చెప్పేదాకా అక్కడే ఉన్నాడు. ఆయన తన నియమాన్ని సడలించుకున్నాడు. ఆ 3 నిమిషాలు 5 నిమిషాలు 9 నిమిషాలు మానేశాడు. వినేవాడే దొరకాలి కానీ భాగవతం ఎలా చెప్పాలి అన్నాడు, అలాగే చెప్పాడు. వేదవ్యాసుల వారు జయం అనే పేరుతో భాగవతాన్ని రాశారు. పైగా ఇది నిగమకల్పతరోర్గణితం ఫలం అన్నాడు. వేదాలు అనేటువంటి కల్పవృక్షంలో దాని మీద పండినటువంటి ఒక పండు జారితే దాని పేరు భాగవతం. ఆ పండు పిబత భాగవతం రసమాలయం. ఎలా ఉంది ఈ పండు అంటే అంతా రసాత్మకంగా ఉంది. రసమాలయం అంటే రసోవై సహా, ఈశ్వరుడైనటువంటి పరమాత్మే ఆ పండు నిండా నిండి ఉన్నాడు అని. భాగవతం నిండా ఏమున్నదయ్యా అంటే ఇద్దరున్నారు. ఒక విధానంగా చూస్తే భాగవతుల కథలున్నాయి, భక్తుల కథలున్నాయి. రెండో పార్శ్వంలో నుంచి చూస్తే అంతా అప్రమేయుడైన భగవంతుడు ప్రమేయపూర్వకంగా ప్రతి చోట తానే ప్రవేశించి ఒక ఉత్సాహంతో తన భక్తుణ్ణి తాను రక్షించుకున్నటువంటి దివ్య చరిత్రలన్నీ ఉన్నాయి గనక ఆ పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుకాహ అన్నాడు. కాబట్టి ప్రపంచంలో భగవంతుని యందు విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళంతా జీవితం ఒక జన్మ ఎత్తి వచ్చిన తర్వాత వినదగినవి ఏవైనా ఉన్నాయా అంటే మూడే మూడు ఉన్నాయి. ఒకటి భాగవతం, రెండవది రామాయణం, మూడవది భారతం. భాగవతాన్ని భగవంతుణ్ణి అందుకునే స్థాయిని పొందటానికి వినాలి, అనాలి. రామాయణాన్ని ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటానికి వినాలి. భారతాన్ని ఇతరులను మోసం చేయకుండా, ఇతరుల చేత మోసగింపబడకుండా ఎలా జీవించాలో చెప్తుంది భారతం. భారతం అంటే అంతా లోకం, రామాయణం అంటే అంతా బుద్ధి, భాగవతం అంటే అంతా హృదయం. కాబట్టి ఈ బుద్ధి, ఈ మనస్సు, ఈ హృదయం, ఈ ప్రపంచం ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడే ఉన్నాయి. ఎప్పుడున్నాయి? ఇప్పుడే ఉన్నాయి. కనుక నవ్ అండ్ హియర్ అనబడేటువంటి ఆ ఇప్పుడే ఇక్కడే ఇహమేవా అన్నటువంటి వేద ప్రామాణికమైనటువంటి మాటకి అనుగుణంగా భాగవతాన్ని మనం చక్కగా విచారణ చేద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ నిన్న చెప్పుకున్నాం వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. ఏ బ్రహ్మపదాన్ని ఆశించి యోగీశ్వరులంతా కూడా ఆ పరమేశ్వరుడి స్పర్శని కోరుతారో ఈ గోపబాలురందరికి కూడా పరమాత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క కౌగిలి వరదానం చేశాడు. భాగవతం ప్రకారం, వేదవ్యాసుల వారి ప్రకారం ఈ అఘాసుర సంహారం జరగటం ఇదంతా కేవలం ఆయన వయస్సు 5 సంవత్సరాలు మాత్రమే. మరి ఆయన 89 సంవత్సరాలు ఆ శరీర కృష్ణ శరీరంలో ఉన్నారు. 84 ఏళ్ల చరిత్ర ఉంది ఆయనది. 5 ఏళ్లే, ఈ 5 ఏళ్లకే మనం ఆనందపడిపోతున్నాం. ఈ 5 ఏళ్లలో మహామహిమలన్నీ చేయవలసిన లీలాకాండ సాగిస్తూ వనవిహారం చేశాడు. ఆ వనవిహారం చేసే పరమాత్మ ఎలా ఉంటాడు అంటే చూడండి, స్వామితో సమన్వయం చేసుకోదగిన పద్యం ఇది. అసలు స్వామితో సమన్వయం కాకుండా భాగవతం ఎక్కడుంది? భాగవతమే సాయి భాగవతం, రామాయణమే సాయి రామాయణం కాదా? కాబట్టి ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, అలాగే బ్రహ్మసూత్రాలు కానీ, శంకర భాష్యాలు కానీ ఏవైనా సరే ఈ 72 సంవత్సరాల సత్యసాయి భగవానుడి యొక్క పూర్ణాద్వైత అచల బోధలో స్వామి బోధ ఏమిటి అంటే పూర్ణాద్వైతము, అది అచలం కూడా. అచలము అంటే దేనికి కదలని, దేనికి బెదరని, దేనికి చెదరని, దేనికి లొంగని, కుంగని, పొంగని, వంగని. సుస్థిరమైనటువంటి మనస్సు ఎవరికి ఉన్నదో వారికి అది అచలబోధ. అటు ఇటు ఊగి స్వామికి బాగా లేదంటే దిగులు పడిపోయి, బాగా ఉన్నారంటే పొంగిపోయి, స్వామి మనకు నేర్పింది ఇది కాదు. కుంగను వద్దు, పొంగను వద్దు, స్థిమితంగా ఉండాలి, సాక్షీభూతంగా. రమణ మహర్షి అంటారు, జీవితంలో అనేకం జరుగుతూ ఉంటాయా, జరుగుతున్న వాటిని చూస్తూ ఉండండి. ఆ చూస్తూ ఉండటం నేర్చుకోండి. చేస్తూ ఉంటే ఎట్లా? ఎప్పుడు ఏదోటి చేస్తూ చూస్తూ ఉండండి. చూస్తూ ఉన్నట్లయితే ఆ బొమ్మలన్నీ నెమ్మది నెమ్మదిగా మారుతుంటాయి, సన్నివేశాలు మారుతుంటాయి, సుఖాల పరంపర అనుభవంలోకి వస్తుంది. వెంటనే కాచుకొని కష్టాలుంటాయి, కష్టాలు చూస్తూ ఉంటాం, సుఖాలు పొంచి ఉంటాయి. కాబట్టి ఈ రెండు పడుగు పేకలుగా సాగేటువంటి ఒక సమాంతర జీవన విన్యాసం. కాబట్టి ఆ విన్యాస భూమికలో పాంచభౌతిక దేహాన్ని తీసుకొచ్చిన పరమాత్మ కూడా ఎలా ఉన్నాడు వనవిహారంలో కృష్ణుడంటే, అల్లరి చేశాడు కృష్ణుడు. నిజానికి చాలా చేయవలసినంత అల్లరి చేశాడు. ఎక్కడ చేశాడు? రేపల్లెలో చేశాడు. కానీ ఎప్పుడైతే వ్రజభూమిని దాటి, అంటే ముముక్షు భూమిని దాటి కార్యక్షేత్రంలోకి తన శక్తి సామర్థ్యాలని ప్రపంచానికి ప్రకటన చేయవలసి వచ్చిందో, అప్పుడే తన స్నేహితుల్ని, నిన్నంతా ఆయన ఏమని సంబోధించాడు, బాలకులారా అన్నాడు. 5 ఏళ్లవాడు తన ఫ్రెండ్ని బాలకులారా ఏమిటి, ఈయనేదో వృద్ధుడైనట్టు కదా. అది అంటే తాను వృద్ధుడే, పైకి 5 ఏళ్లవాడిగా కనిపించిన అనంత కాలాతీతమైనటువంటి మహాశక్తి స్వరూపమే శ్రీకృష్ణ చైతన్యంగా మనం భావన చేయాలి. వేదాంత వీధుల విహరించు విన్నాని విహరించు కాంతార విధులందు ఫణిరాజశయ్యపై పవళించు సుఖభోగి పల్లవ శయ్యల పవళించు గురుయోగి మానస గుహల కృమ్మరుమేటి కృమ్మరు నదీంద్ర గుహలలోన కనులతోడ పెనంగి కరుడయ్యు చతురుడు ఆభీర జనులతోడ తనగిడయ్యు అఖిల లోకములకు ఆశ్రయుండగు ధీరుడు అలసి తరుల నీడ ఆశ్రయించు యాగభాగ జయములు ఆహరించు మహాత్ముడు అడవిలోని ఫలములు ఆహరించు. రెండు పరిశ్రాలు ఉన్నాయి. వేదాంత వీధులు కృష్ణుడు ఎక్కడ తిరుగుతాడే అంటే వేద వేదాంతములు నిగమ నిగమాంతాల చివర ఆ వీధుల్లో తిరిగేవాడు. అవసరం గనక వచ్చినట్లయితే విహరించు కాంతార వీధులందు, అడవి అడవి మార్గాలలో కూడా ఆయన విహరించగలడు. అలాగే ఆదిశేషు మీద హాయిగా పవళించినటువంటి పరమాత్మ లేత ఆకుల మీద కూడా హాయిగా నేల మీద పవళించగలడు. భోగమే ఆయనకు యోగం, యోగమే ఆయనకు భోగం. భోగము యోగము రెండు జీవుడుకున్నాయి. పరమాత్మకి భోగంలో యోగము, యోగంలో భోగం, కనుకనే ఆయన అలా ఉండగలడు. అలాగే గురుయోగి మానస గుహల కృమ్మరు మేటి కృమ్మరు నదీంద్ర గుహలలోన, యోగుల హృదయాలు అనేటువంటి గుహలలో సంచారం చేసే పరమాత్మ అడవులలో ఉన్నటువంటి అరణ్యాలలో ఉన్న గుహలలోనూ ఉండగలడు. ఆయనకు అది గుహే ఇది గుహే. అట్లాగే అఖిల లోకములకు ఆశ్రయుండగు ధీరుడు, అఖిల లోకాలకి ఆధారభూతుడు ఎవరంటే పరమాత్మ. అలసి ఆయన కూడా అలసినట్లయితే ఎక్కడ పడుకుంటాడయ్యా, తరుల నీడను ఆశ్రయించు, చెట్ల నీడ కింద నీడలో హాయిగా పడుకొని ఉంటాడట. అలాగే యాగభాగ చేయములు ఆహరించు మహాత్ముడు, యాగాలు చేస్తారు అనేక లోకాలలో. యజ్ఞభాగాన్ని ఎవరు తీసుకోవాలంటే పూర్ణ పురుషుడైన పరమాత్మ స్వీకరించాలి. ఆయన అది తీసుకునేవాడు కూడా అదే పరమాత్మ. అడవిలో ఉన్న ఒక పండు దిని కూడా ఆయన బతకగలడు, ఉండగలడు. పరమాత్మ ద్వంద్వ చైతన్యాలతో ఉంటాడు. ద్వంద్వ చైతన్యం అంటే ఒక చైతన్యానికి పేరు జడము అని పేరు, రెండవ చైతన్యం ఆ చైతన్యంగా ఉన్నా అది జడంగా ఉన్నట్టు లెక్క. ఎలా అంటే మనమంతా నిజానికి జడస్వరూపులం. మన దేహం ఆ చైతన్యం మినహాయిస్తే దీంట్లో ఏం లేదు, ఒట్టి డొల్ల, ఇది ఒట్టి కట్టె. ఆ చైతన్యం ఈ కట్టెతో కూడి ఉన్న కారణంగా కట్టె కూడా చైతన్యం ఉన్నట్లుగా ఉన్నది. నీటి లోపల నీళ్లు, రాయి లోపల నీళ్లుంటాయి. రాయి మంచి రాయి గనక పగలగొడితే దానిలో నీళ్లుంటాయి, దానిలో కప్ప కూడా జీవిస్తుంది, ఎన్నేళ్ళైనా ఉండగలుగుతుంది. ఇది ఆశ్చర్యం. ఏం ఆశ్చర్యం? పీచు టెంక అన్నీ ఉన్నటువంటి పెంకు ఉన్న కొబ్బరి కాయ లోపల చక్కని చల్లని సలిలం, కొబ్బరి నీళ్లు ఉన్నప్పుడు అది ఎంత ఆశ్చర్యం కాదో ఇది కూడా అంతే ఆశ్చర్యం కాదు. కాబట్టి పరమాత్మ ద్వంద్వ చైతన్యాలతో ఉంటాడు. శ్రీకృష్ణుడు గోపబాలుడిగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన పరమాత్మే అని ప్రకటన చేస్తూ కాళీయమర్దనానికి నెమ్మదిగా తన అవతారాన్ని వేడెక్కిస్తున్నాడు, వేగపరుస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒకరోజు ఉన్నవాడు ఉన్నట్టుగా అన్నాడు, మనం అటువైపు వెళ్దాం, ఆ సరస్సు దగ్గరికి వెళదాం అన్నాడు. పిల్లలందరూ భయపడిపోయారు. ఏమంటున్నావు నువ్వు, అక్కడ పెద్ద పాము ఉంది, ఆ పాము నోట్లో అంతా విషం ఉంది, అది కక్కిన విషం అంతా నీళ్ల నిండా కరిగిపోయి ఆ గాలి ఆ నీటి మీద వచ్చే గాలి మనం పీల్చినా పోతాం, చచ్చిపోతాం, కృష్ణ మనం వెళ్ళొద్దన్నారు. మనం వెళ్ళవలసి వస్తే అటువంటి దానికి వెళ్ళాలి, వెళ్దాం అన్నాడు. ఈయన నువ్వు, నీకు భయం లేదు కానీ మాకు భయం ఉంది. అంటే మొన్న నేను వెళ్ళి ఆ గోవుల్ని వెనక్కి తేలేదా, మీ అందరినీ మాయం చేస్తే నేను తేలేదా, నన్ను నమ్మండి, నా వెంట రండి. పరమాత్మ ఎప్పుడు అంతే, నన్ను నమ్మండి అంటాడు. నమ్ముదామనుంది కానీ భయం వేస్తుంది స్వామి అంటాం. నమ్మినట్టే ఉంది కానీ మనస్సు భయం మాత్రం వేస్తుంది అంటున్నాం. భయం వేయకూడదు. వీళ్ళకి ఆ భయం ఉంది. ఇప్పుడు ఆ మడుగు దగ్గరకు వెళుతున్నారు. ఆ మడుగు దీంట్లో చూడండి, బాలకాండలో లీలాకాండలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా బాలకృష్ణుడు ఒక్కొక్కడికి ఉదాహరణ ఇచ్చిన సన్నివేశాలు ఇవి. ఆయన ఎవరిని శిక్షించలే, ఎవరిని చంపలే, వాళ్ళ శాపాలన్నీ కూడా పోగొట్టి మళ్ళీ వాళ్ళకి దివ్య గాంధర్వ శరీరాలన్నీ కూడా ఇచ్చాడు. ఈ కాళీయ సంహారం కాదు, ఇది కాళీయ మర్దనం మాత్రమే. ఈ మర్దనానికి ఈవేళ మనం వైద్య పరిభాషలో, మనకు అర్థమయ్యే భాషలో శ్రీకృష్ణుడు ఏం చేశాడే అంటే యాక్యూ ప్రెషర్ అనే వైద్యాన్ని ఇచ్చాడు. ఎవరికి? కాళీయుడికి. ఎలా ఇచ్చాడో చూద్దాం.
ఒక మడుగు కాళింది లోకలదు, అది ఎప్పుడు కాళీయాహి విషవన్ని సిగలచే ఏచుచుండు
మీద పరతెంచినంతన పక్షులైన పడి మృగ్గునందు. ఆకాశంలో గనక ఆ సరస్సు మీదిగా ఏదన్నా పక్షి వెడుతూ ఉన్నట్లయితే ఈ విషజ్వాలల వలన ఆ పక్షి అక్కడే మగ్గి ఆ నీళ్లలో పడి నశించిపోయేది. అంత భయంకరమైన విషవాయువులు ఉన్నాయి.
తద్భంగశీకర యుక్త పవనంబు సోకిన ప్రాణులు ఎవి అయిన అప్పుడ చచ్చు,
అప్పుడే మరణిస్తాయి. చల్లగాలి వీచినట్టు వీస్తుంది, ఆ గాలి శరీరానికి సోకిందో లేదో అప్పటికప్పుడే మరణిస్తాయి.
అట్టియా మడుగులో ఉదకంబు నుంగు చూడుకుచుండు,
అక్కడ ఈ వేడి వలన విషాగ్నుల వలన నీరు ఎప్పుడు కూడా బాయిల్ అవుతున్నట్టుగా ఉడుకుతున్నట్టుగా ఉంటుంది. అంటే వేడిగా ఉంటాయి, విషంతో కూడి ఉన్నాయి. మనుషుల్ని పక్షుల్ని ఆకాశంలో వెళ్ళేటువంటి పక్షిజాలాన్ని కూడా చంపేంత భయంకరమైన పరిస్థితి. అంతేకాదు
అవతరించిన బలువీరుడు ఆగ్రహించి భుజ విషవన్హి దోషంబు అలియజేసి సుజలగా ఉంచి ఈ నది చూచు నన్ను చూ.
సరే, మీరు ఇవన్నీ చెప్పారు కదా, దానికి ఉన్న లక్షణాలు. అయితే నా అవతార కార్యక్రమంలో ఓ మాట చెప్తా. అదే మడుగులో నుంచి మీరందరూ హాయిగా మంచినీళ్లు తాగేట్టుగా మారుస్తా అన్నాడు. ఏమిటి, అసంభవం. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, మీకేం నీళ్లు లేవు కదా మీ ఊళ్ళో, ఈ సరస్సులో ఉన్న ఈ నీళ్ళన్నీ మంచినీళ్లు చేస్తాను, రేపటి నుంచి మనం అక్కడి నుంచే మంచినీళ్లు తెచ్చుకుంటామన్నారు. అసలు నమ్మకం పోయింది వీళ్ళకి. ముందు భయం వేసింది, నమ్మకం కూడా పోయింది. పోగొడతాడు ఆయన, భయము ఇస్తాడు, నమ్మకం ఇచ్చి మళ్ళీ దాన్ని ఒక ఉడత ఊపంటాం. ఆయన ఊపినా మనం ఊగటానికి వీల్లేదు. అటువంటి అప్పుడు ఈయన ఏం చేశాడంటే, పక్కనే ఆ సరస్సు పక్కన కదంబ వృక్షం ఉంది. చిన్నపిల్లవాడు, ఆయనకు అన్ని ఆటలు వచ్చు. ఒకవేళ ఆటలు వస్తే ఎగిరి కూర్చుంటాడు, ఏముంది పరమాత్మ కదా. కదంబ వృక్షం ఎక్కి ఆ నీళ్ల వైపు చూశాడు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క దృష్టి దాని మీద సోకిందో దానిలో పరివర్తన ప్రారంభమైంది. ఆ పరివర్తన ప్రారంభం కావటానికి ఆయన కూడా కార్యక్షేత్రంలోకి వెళ్ళాలి. ఏదో సంకల్పించి మహిమ చేస్తే నీళ్లుగా మారిపో, తాను కష్టపడాలి, పడ్డట్టు నటించాలి. అది ఎంత కష్టమో తెలియజెప్పాలి. కర్మయోగం లేని భక్తి యోగం, కర్మభక్తి యోగాలు లేని జ్ఞాన యోగం లేదు. మూడు నిజానికి ఒకటే. ఏది దేనికంటే గొప్ప అనేది అవివేకమైన ప్రశ్న. జ్ఞాని కూడా కర్మలు పర్ఫెక్ట్గా చేస్తాడు, జ్ఞాని కూడా పరమాత్మ యందు భక్తితో ఉన్నట్లే ఉంటాడు. కానీ ఆ భక్తి జరుగుతున్నటువంటి వేళ, కర్మకాండలు జరిగేటువంటి వేళ తాను ఏ కర్మకి బద్ధుడు కాకుండా ఉంటాడు. అంతే.
కటిచేలంబు బిగించి
ఆ దూకుతున్నాడు అను అంటే చెట్టు మీద నుంచి ఎలా దూకాలి.
కటిచేలంబు బిగించి పింఛంబు చక్కన్ కొప్పు బంధించి,
మళ్ళీ సౌందర్యం పోకూడదు, పింఛం రాలిపోకూడదు. పడ్డవాడు కృష్ణుడు అవునో కాదో డౌట్ లేకుండా పింఛం ఉండాలి. పింఛం గట్టిగా దోపుకున్నట్టు లోపలికి.
దోస్తట సంస్పాలన మాచరించి చరణ ద్వంద్వంబు కీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికన్ గోపాల సింహంబు.
గోవులను పాలించేటువంటి సింహం. ఎప్పుడైనా విన్నావా, గోవుల్ని సింహం తింటుందా పాలిస్తుందా? శ్రీకృష్ణ పరమాత్మ గోపాల సింహం. అది అంటే గోపాలులలో సింహము వంటి వాడు అని అర్థం. అది దూకాడట.
దిక్తటములు మ్రోయ హ్రదంబులో గుభగుభద్వానంబు అనూనంబుగన్.
ఒక్కసారి పైనుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అందులో ఆయన పొట్టలో 14 భవనాలు ఉన్నాయి. మామూలు వాడ వీళ్ళు ఏదో 40 కేజీలు 30 కేజీలు అంటారే, వీళ్ళ తూకాలు లెక్కలేదు. అది 14 భవనాలు లెక్కది. అది వీళ్ళ దగ్గర తూచే మిషను లేదు. నిజానికి తూకం వేయవలసి వస్తే స్వామి ఎన్ని కిలోలు అంటే, మొదటి నుంచి 60 ఆయన చెప్తున్నారు, 86 ఏళ్ళు వచ్చాయి, కాస్త కొద్దిగా తగ్గుతుంది, ఓ 50కి వచ్చి ఉండొచ్చు. వీడు 40, ఇంకా మన వార్తవుడు వినకపోతే 30. పోనివ్వండి, ఎవడికి కావాలో లెక్క. మన దృష్టిలో 14 భవనాలు స్వామి ఉదరంలో ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ గోపాల సింహం అయినప్పటికీ దానిలో దూకగానే ఆ మడుగులో భుగభుగలు వచ్చాయట, బుడగలు తేలినాయి. ఎందుకని, అసలు అక్కడి దాకా ఓ మనిషి వెళ్ళింది ఎక్కడ, వెళ్ళి బతికి బట్టగట్టిన వాడు ఎక్కడ, ఎవడూ లేడు. చెట్టెక్కి మీరందరూ చూస్తుండని వాళ్ళని ఒడ్డున నించోబెట్టి చెట్టెక్కి ఆ నీళ్లలో గోపాల సింహం శ్రీకృష్ణ పరమాత్మ దూకితే అది అయినప్పుడు ఏమైందో తెలుసిన,
భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోపబాల కంఠీరవ పాప వేగ వికటీకృత దుర్విష భీషణోర్మి సంపూరితమై వడిన్ కలగి పొంగి ధనుష్యతమాత్ర భాగ విస్తారము వంగనమ్మడుగు తప్త నయక్కణ బుద్బుదోగ్రమై.
శ్రీకృష్ణ పరమాత్మ దానిలోకి దూకగానే కొన్ని వేల వందల లక్షల బాణాలు దాంట్లో పడితే ఒక్కసారి ఉబికినట్టు అయిపోయిందట. చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు దూకితే ఇంత అవుతుందా అంటే 5 ఏళ్ల పిల్లవాడు వాడు కాదు అని అర్థం. అది అసలు పరమాత్మ దూకాడు.
పాఠీనాకృతితో ఎరాసినడు మన్ భాసిల్లి మున్ను ఆఢ్యుడై కాఠిన్య క్రియ నీదు నేర్పు తనకు కల్మిన్ భుజగేంద్ర హృత్పీఠాగ్రంబున రోషవన్హుల గయన్ భీమంబుగా ఈదే ఉల్లోడోత్తుంగ తరంగమై మడుగు దుర్లోక్యంబుగా బాహులన్.
ఎక్కడ పడ్డాటంటే పడటం పడటమే ఆ మడుగులో ఉన్నటువంటి కాళీయుడు హృదయస్థానం మీద పడ్డాడు పోయి కృష్ణ పరమాత్మ. అది అక్కడ ఆ హృదయస్థానం మీదకి, జీవుడు యొక్క హృదయస్థానం మీదకి పరమాత్మ రావాలి, పడాలి. పడ్డాడు అంటే వాడికి ముక్తి తథ్యం. మరి ఎందుకు వెళ్ళాడంటే కాళీయుడికి ముక్తినివ్వాలి, కాళీయుడిని సన్మార్గంలో పెట్టాలి. తాను సృష్టించిన ఈ మడుగు ప్రపంచానికి వినాశకారి కాకూడదు, ఆశకారి కావాలి. దానివలన జీవుడు బతకాలి, చల్లని మధురమైనటువంటి జలాలు దానిలో ఏర్పడాలి. పోవాలి అంటే కలుషహరణం జరగాలి. కలుషహరణం ముందేం చేశాడు, కదంబ వృక్షం మీద నుంచి చూశాడు, అది చూపు దర్శనం. దూకాడు, స్పర్శనమిచ్చాడు. వెళ్ళి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడయ్యా అంటే దాని గుండె మీద పడుకున్నాడు, పోయి దాని మీద పడ్డాడు. పడగానే ఒక్కసారి కాళీయుడు లేచి పడగలు వాడివి, 101 పడగలతో ఉన్నాడు కాళీయుడు, 101. ఆ 101 ఏమిటో తర్వాత చివరికి తత్వార్థ విచారణలు చేద్దాం. ఎవరు ఎవడో వచ్చిన లోపల పడ్డాడే, అసలు నా మడుగులో నే తిరగవలసిందే తప్ప కొత్తదేదో వస్తూ వచ్చి పడింది అని భయభ్రాంతమైంది ఆ కాళీయుడి మనస్సు.
బాలుండక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచ్చలకర్ణీ కల్లోలంబై కలగం చరించే హిట నేలో ఉంట చూడుండు మత్కీలాభీల విశాల దుస్సహ విషాగ్రిజ్వాలలం భస్మమై కూరంజే సదనేడు లోకులకు నా కోపంబు దీపింపగన్.
ఓహో, ఎవడో వచ్చాడా, సాహసం చేసి నా లోపలే పడ్డాడా, నా మీద పడ్డాడా. నా పడగలన్నీ కూడా భోగభోగేంద్రం అంటారు, ఆదిశేషుడికే భోగం అనే మాట వాడాలి. భోగము అంటే పడగ అని అర్థం. ఆదిశేషుడివి 10,000 పడగలవి, 10,000 భోగాలు. ఇక్కడ కాళీయుడికి కూడా భోగం అనే శబ్దం వాడాడు వేదవ్యాసుల వారు మర్యాద చేత. కానీ ఇది నెగటివ్ ఎనర్జీ. ఈ నెగటివ్ ఎనర్జీలో వీడేమన్నాడంటే, నా లోపల ఉన్న ఈ ప్రతాపాగ్ని విషాగ్ని మళ్ళీ ప్రపంచానికి తెలియజేసేట్టుగా నాలో దూకినటువంటి, నా లోపల ప్రవేశించినటువంటి, నా మడుగులో చేరినటువంటి వాణ్ణి ఇప్పుడే ఒక్కసారి భస్మం చేస్తానన్నాడు అని తలచి, తలచుకుంటే చెడ్డవాడు విజృంభిస్తాడు అంతే కదా. మంచివాడు తలచి నెమ్మదిగా ఆలోచిస్తాడు. చెడ్డ పని చేసినా మంచి పని చేసినా చేయవలసి వచ్చినా మంచివాడు ఆలోచించి చేస్తాడు, చెడ్డవాడు చేసి ఆలోచిస్తాడు. ఆలోచించి చేస్తే నష్టం లేదు, చేసి ఆలోచిస్తే ప్రయోజనం లేదు. అది